కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. సోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు మళ్లీ జ్ఞాపకం చేస్తున్నాను. మీరు దాన్ని అంగీకరించి దానిలోనే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వట్టిదైతే తప్ప నేను మీకు ప్రకటించిన సువార్త ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకుని ఉంటే ఆ సువార్త ద్వారానే మీరు రక్షణ పొందుతూ ఉంటారు. దేవుడు నాకనుగ్రహించిన ఉపదేశాన్ని మొదట మీకు ప్రకటించాను. అదేమంటే, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు. లేఖనాల ప్రకారం ఆయనను సమాధి చేశారు. దేవుడు ఆయనను 3వ రోజున తిరిగి లేపాడు కూడా. ఆయన కేఫాకు, తరువాత 12 మందికి కనబడ్డాడు. ఆ తరువాత 500 కంటే ఎక్కువైన సోదర సోదరీలకు ఒక్క సమయంలోనే కనిపించాడు. వారిలో చాలామంది ఇంకా జీవించే ఉన్నారు. కొందరు కన్ను మూశారు. తరువాత ఆయన యాకోబుకు, అటు తరువాత అపోస్తలులందరికీ కనిపించాడు. చివరిగా ఆ కాలంలో పుట్టినట్టున్న నాకు కూడా కనిపించాడు. ఎందుకంటే నేను అపోస్తలందరిలో తక్కువవాణ్ణి, దేవుని సంఘాన్ని హింసించిన వాణ్ణి. కాబట్టి నాకు అపోస్తలుడు అన్న పిలుపుకు అర్హత లేదు. అయినా నేనేమిటో అది దేవుని కృప వలనే. నాకు ఆయన అనుగ్రహించిన కృప వృధాగా పోలేదు. ఎందుకంటే వారందరికంటే నేను ఎక్కువగా కష్టపడ్డాను. నేనైనా వారైనా మేము ప్రకటించేది అదే, మీరు నమ్మినది అదే. క్రీస్తు మరణించి సజీవుడై లేచాడని మేము ప్రకటిస్తూ ఉంటే మీలో కొందరు అసలు మృతుల పునరుత్థానమే లేదని ఎలా చెబుతారు? మృతుల పునరుత్థానం లేకపోతే క్రీస్తు కూడా లేవలేదు. క్రీస్తు లేచి ఉండకపోతే మా సువార్త ప్రకటన వ్యర్థం, మీ విశ్వాసమూ వ్యర్థం. దేవుడు క్రీస్తును లేపాడని ఆయన గుచ్చి మేము సాక్ష్యం చెప్పాం కదా. మృతులు లేవడం అనేది లేకపోతే దేవుడు యేసును కూడా లేపలేదు. కాబట్టి మేము దేవుని విషయంలో అబద్ధ సాక్షులమన్నట్టే. మృతులు లేవకపోతే క్రీస్తు కూడా లేవలేదు. క్రీస్తు లేవకపోతే మీ విశ్వాసము వ్యర్థమే. మీరింకా మీ పాపాల్లోనే ఉన్నారన్నమాట. అంతేకాదు, ఇప్పటికే క్రీస్తులో కన్ను మూసిన వారు కూడా నశించినట్టే. మనం ఈ జీవితకాలం వరకే క్రీస్తులో ఆశ పెట్టుకునే వారమైతే మనుషుల్లో మనకంటే నిర్భాగ్యులెవరూ ఉండరు. కాని ఇప్పుడు క్రీస్తు తిరిగి లేవడం ద్వారా చనిపోయిన వారిలో నుండి లేచిన వారిలో ప్రథమ ఫలం అయ్యాడు. మనిషి ద్వారా మరణం వచ్చింది కాబట్టి మనిషి ద్వారానే చనిపోయిన వారు తిరిగి లేవడం జరిగింది. ఆదాములో అందరూ ఏ విధముగా చనిపోతున్నారో అదే విధంగా క్రీస్తులో అందరూ బ్రతికించబడతారు. ప్రతి ఒక్కడూ తన తన వరుసలో బ్రతికించబడతారు. మొదట అంటే ప్రథమ ఫలంగా క్రీస్తు, ఆ తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయనకు చెందినవారు బ్రతికించబడతారు. ఆ తరువాత ఆయన సమస్త ఆధిపత్యాన్ని, అధికారాన్ని, బలాన్ని రద్దు చేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. అప్పుడు అంతం వస్తుంది. ఎందుకంటే ఆయన శత్రువులంతా ఆయన పాదాక్రాంతులయ్యే వరకు ఆయన పరిపాలించాలి. చిట్ట చివరిగా నాశనమయ్యే శత్రువు మరణం. దేవుడు సమస్తాన్ని క్రీస్తు పాదాల కింద ఉంచాడు. సమస్తము అనే మాటలో పాదాల కింద ఉంచిన దేవుడు తప్ప మిగిలినవన్నీ ఆయన పాదాల కింద ఉన్నాయి అని తేటతెల్లం అవుతుంది కదా. సమస్తము కుమారుడికి వశమైన తరువాత దేవుడు సర్వాధికారిగా ఉండే నిమిత్తము ఆయన కుమారుడు సమస్తాన్ని తన కింద ఉంచిన దేవునికి తానే లోబడతాడు. ఇదేమీ కాకపోతే చనిపోయిన వారి కోసం బాప్తిసం పొందేవారి సంగతేమిటి? చనిపోయిన వారు లేవకపోతే వారి కోసం బాప్తిసం పొందడం ఎందుకు? మేము గంట గంటకు ప్రాణం అరచేతిలో ఉంచుకుని బతకడం ఎందుకు? సోదరులారా, మన ప్రభు క్రీస్తు యేసులో మిమ్మల్ని గుచ్చి నేను చూపే అతిశయాన్ని బట్టి నేను ప్రకటించేది ఏమిటంటే, నేను ప్రతిదినం చనిపోతున్నాను. నేను ఎఫెసులో క్రూర మృగాలతో పోరాడింది కేవలం మానవరీత్యా అయితే నాకు లాభమేముంది? చనిపోయిన వారు లేవకపోతే రేపు చనిపోతాం కాబట్టి తిని తాగుదాం. మోసపోకండి, దుష్టులతో సహవాసం మంచి నడతను చెడగొడుతుంది. కాబట్టి మేల్కోండి, నీతి ప్రవర్తన కలిగి పాపం చేయకండి. మీలో కొందరికి దేవుని గుచ్చిన అవగాహన లేదు. మీరు సిగ్గుపడాలని ఇలా చెబుతున్నాను. అయితే చనిపోయిన వారు ఎలా లేస్తారు? వారెలాంటి శరీరంతో వస్తారు అని ఒకడు అడుగుతాడు. బుద్ధిహీనుడా, నీవు విత్తనం వేసినప్పుడు అది ముందు చనిపోతేనే కదా తిరిగి బతికేది. నీవు పాతినది గోధుమ గింజైనా మరి ఏ గింజైనా, వట్టి గింజనే పాతి పెడుతున్నావు గాని పైకి మలిచే శరీరాన్ని కాదు. దేవుడు తన ఇష్ట ప్రకారం నీవు పాతిన దానికి రూపాన్ని ఇస్తాడు. ప్రతి విత్తనానికి దాని దాని శరీరాన్ని ఇస్తున్నాడు. అన్ని రకాల మాంసాలు ఒకటి కాదు. మనిషి మాంసం వేరు, పశువు మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. ఆకాశములో వస్తువులున్నాయి, భూమి మీద వస్తువులున్నాయి. ఆకాశ వస్తు రూపాల మహిమ వేరు, భూవస్తు రూపాల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. నక్షత్రాల వెలుగు వేరు. ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి వెలుగులో తేడా ఉంటుంది కదా. చనిపోయిన వారు తిరిగి లేవడం కూడా అలాగే ఉంటుంది. నశించిపోయే శరీరాన్ని నాటి నశించని శరీరాన్ని పొందుతారు. ఘనహీనంగా విత్తినది మహిమ గలదిగా, బలహీనంగా విత్తినది బలమైనదిగా తిరిగి లేస్తుంది. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తినది ఆత్మ సంబంధమైన శరీరంగా లేస్తుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. దీని గురించి ఆదామనే మొదటి మనిషి జీవించే ప్రాణి అయ్యాడు అని రాసి ఉంది. చివరి ఆదాము జీవింపజేసే ఆత్మ అయ్యాడు. మొదట వచ్చింది ఆత్మ సంబంధమైనది కాదు, ముందు ప్రకృతి సంబంధమైనది, ఆ తరువాత ఆత్మ సంబంధమైనది వచ్చాయి. మొదటి మనిషి భూ సంబంధి, అతడు మట్టిలో నుండి రూపొందినవాడు. రెండవ మనిషి పరలోకము నుండి వచ్చినవాడు. మొదట మట్టి నుండి వచ్చినవాడు ఎలాంటి వాడో, ఆ తరువాత మట్టి నుండి పుట్టిన వారంతా అలాంటివారే. పరలోక సంబంధి ఎలాంటివాడో, తరువాత వచ్చిన పరలోక సంబంధులు కూడా అలాంటివారే. మనం మట్టి మనిషి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను కూడా ధరిస్తాము. సోదరులారా, నేను చెప్పేది ఏమంటే రక్త మాంసాలు దేవుని రాజ్య వారసత్వం పొందలేవు. నశించిపోయేవి నశించని దానికి వారసత్వం పొందలేవు. ఇదిగో వినండి, మీకు ఒక రహస్యం చెబుతున్నాను. మనమంతా నిద్రించం, నిమిషంలో రెప్పపాటున చివరి బాకా మోగగానే మనమంతా మారిపోతాం. బాకా మోగుతుంది, అప్పుడు చనిపోయిన వారు నాశనం లేనివారిగా లేస్తారు. మనం మారిపోతాం. నశించిపోయే ఈ శరీరం నాశనము లేని శరీరాన్ని ధరించుకోవాలి. మరణించే ఈ శరీరం మరణము లేని శరీరాన్ని ధరించుకోవాలి. ఈ విధంగా నశించేది నశించని దాన్ని, మరణించేది మరణము లేని దానిని ధరించుకున్నప్పుడు విజయం మరణాన్ని మింగివేసింది అని రాసి ఉన్న మాటలు నెరవేరుతాయి. మరణమా నీ విజయమేది? మరణమా నీ ముల్లేది? మరణపు ముల్లు పాపం. పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే. అయితే మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమిస్తున్న దేవునికి స్తుతి. కాబట్టి నా ప్రియ సోదరులారా, స్థిరంగా నిబ్బరంగా ఉండండి. మీ కష్టం ప్రభువులో వ్యర్థం కాదని ఎరిగి ప్రభువు సేవలో ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి.